to Sight.
Spend the day with Sight.
From 6 a.m. to 9:30 p.m.
on Radio Sight Thursday Live.
Radio Sight Thursday Live.
ఓం శ్రీ సాయిరామ్. శ్రోతలు, ఇంతవరకు సాయినాథ్ మణికొండ గారు అందించిన ప్రసంగం లవ్ టు లవ్ కార్యక్రమంలో భాగంగా విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి బృందం ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించేటటువంటి ప్రత్యక్ష కార్యక్రమాలకి శ్రోతలందరికీ సాదరమైన స్వాగతం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటున్నారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమాన్ని మీకందరికీ అందించడానికి వచ్చింది మీ గణేష్. స్వామివారి అవతార కార్యక్రమంలో మనందరికీ తెలిసిందే, స్వయంగా ఎన్నో పర్యటనలు గావించి భక్తుల దరికి చేరి వారిని తమ ప్రేమలో ముంచెత్తారు మన ప్రియతమ భగవాన్. ఎంతో శ్రమల కోర్చి మారుమూల గ్రామాలకు సైతం స్వామివారు స్వయంగా వెళ్లి అశేష జనావళిని తమ ప్రేమసాగరంలో ముంచెత్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా స్వామి ఎంతో పర్యటించి ఎంతో మంది భక్తుల గృహాలకు, ఊళ్లకు వెళ్లి వాళ్లని దీవించి ఆశీర్వదించారు. తూర్పుగోదావరి జిల్లా అంటే స్వామికి, స్వామి హృదయానికి ఎంతో చేరువ. ఎంతో మంది భక్తులు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్లు ప్రశాంతిలయంలో స్థిరపడి ఎన్నో సేవలను స్వామి కొరకై అందిస్తున్నారు. మరి ఆ ప్రేమబంధం విడదీయనటువంటిది. అలాంటి ప్రేమబంధంలో స్వామి ఒకమారు తమ పర్యటనలో తూర్పుగోదావరి జిల్లా 1968-69 ఆ సంవత్సరాల్లో వెళ్లినప్పుడు రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి వడ్లమూరు అనే చిన్న గ్రామానికి వెళ్లారు. మరి దాని ప్రత్యేకత ఏంటి అని మీకొక ఆలోచన రావచ్చు. స్వామి స్వయంగా పాదం మోపినటువంటి ఆ పుణ్య ప్రదేశం స్వామి వెళ్లిన తర్వాత ఆ విధంగా లేదు. ఎన్నో మార్పులు, ఎన్నో మలుపులు, ఎంతో పురోగతి. మరి వడ్లమూరు గ్రామంలో స్వామి పాదం మోపిన తర్వాత జరిగినటువంటి విశేషాలు, అసలు స్వామి అక్కడ ఏ విధంగా మందిరాన్ని ప్రతిష్ఠించారు, స్వామి అడుగుపెట్టిన తర్వాత ఆ గ్రామంలో వచ్చినటువంటి మార్పులు, చేర్పులు, ఆధ్యాత్మిక అభివృద్ధి, లౌకిక పురోగతి ఏ విధంగా ఉండేది అనేది ఆధ్యాత్మిక సమన్వయకర్త వడ్లమూరు గ్రామానికి చెందిన శ్రీ సాయి ప్రసాద్ గారితో జరిపిన సంభాషణలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రేడియో సాయి తెలుగు బృందం స్వయంగా వడ్లమూరు గ్రామాన్ని సందర్శించి అక్కడున్నటువంటి భక్తులతో సంభాషించినటువంటి సమయంలో శ్రీ సాయి ప్రసాద్ గారు ఈ సంభాషణను మాతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీకు సాయి ప్రసాద్ గారితో సంభాషణ, దాని ద్వారా స్వామి వడ్లమూరుకు అందించినటువంటి ఆ దీవెన ఎలా ఉంటుంది అనేది మీకు ఒక రుచి చూపిస్తాం. తప్పకుండా విని ఆనందిస్తారని మేము మనసారా కోరుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరినీ ఈనాటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వామివారు తమ తూర్పుగోదావరి జిల్లా పర్యటనల్లో వడ్లమూరు గ్రామంలో పాదం మోపి ఒక పుణ్యక్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేశారు. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా ఆ క్షేత్రం యొక్క మహత్యం స్వామి ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత కలిగినటువంటి అనుభవాలు, అలాంటి విశేషాలు మనం ఈనాడు వడ్లమూరు గ్రామంలో స్వామి మందిరంలో కూర్చుని శ్రీ ఏరేటి సీతారామ సాయి ప్రసాద్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సాయిరాం సాయి ప్రసాద్ గారు,
సాయిరాం అండి.
సార్, అసలు మొట్టమొదటిగా ఈ గ్రామానికి స్వామితో గల పరిచయం ఎట్లా ప్రారంభమైంది, ఆ విషయాలు చెప్పండి సార్.
సాయిరామండి అందరికీ. పెద్దాపురాన్ని చల్ల అప్పారావు గారని ఉండేవారండి. వారు స్వాతంత్ర సమర యోధులు. ఆ రోజుల్లోనే ఆయన బ్రహ్మచారి. ఆ రోజుల్లోనే వేదపారాయణది కూడా నేర్చుకుని ఉన్నారండి వారు. ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ మీద బాంబు పెట్టి చంపేద్దామని చెప్పి అతివాది, కాంగ్రెస్లోనే అతివాది వారు, చంపేద్దామని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోయి అండమాన్ జైల్లో చాలా రోజులు జైలువాసం చేసి తర్వాత విచ్చేశారు. ఇక్కడికి వచ్చి పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పోటీ చేసిన సందర్భంలో వాళ్ల తోబుట్టువులు పుట్టపై తప్పుడుకే వాళ్ల భక్తులై ఉండి అడుసుమిల్లి వీరరాఘవమ్మ గారు, మన్యం వరహాలమ్మ గారు, వీళ్ళందరూ పుట్టపత్తి తెలుతా వస్తా స్వామి, మా అప్పారావునాన్ని ఇక్కడికి రప్పించాలండి అన్నారట. వస్తాడు, కంగారే ఉంది, ఎలక్షన్లో ఓడిపోయి వస్తాడు అన్నారట స్వామి. అలాగే ఆయన 150 ఓట్ల తేడాతో పెద్దాపు నియోజకవర్గంలో ఎలక్షన్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ చెప్పారు, స్వామి నువ్వు ఓడిపోతావని చెప్పారు ముందే, ఇప్పుడైనారా పుట్టపత్తి, ఇలాంటి సాధువులు చాలా మందిని చూశానులే అన్నారట అప్పారావు గారు. అలా కాదు, నువ్వు ఓడిపోతావని ముందే చెప్పారు, అలా కాదు, ఒక్కసారి వచ్చి చూడు అన్నారట. వెళ్లేరు. వీళ్ళందరూ స్వామి పాద నమస్కారాలు చేసుకుంటున్నారు, వరహాలమ్మ గారు, వీర్రాఘవమ్మ గారు, వీళ్ళందరూ. ఆయన స్వామి భగవంతుడు అని నమ్మకం లేదు, ఎవరో సాధువు అని నమ్మకంతో ఉన్నారు అప్పారావు గారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పారావు నువ్వు నా కూడారా అన్నారట స్వామి. అని ఇప్పుడు మన ధ్యాన వృక్షం ఉంది కదండి, ఆ ధ్యాన వృక్షం ఉన్న ఆ కొండ మీదకి నెమ్మదిగా స్వామి ముందు వెళ్తున్నారు, వెనకాల అప్పారావు గారు వెళ్తున్నారు. ఎదరికి వెళ్ళిన తర్వాత రాయి మీద నిలబడి స్వామి అక్కడ, అప్పారావు దశరథ కుమారుడు రాముణ్ణి కాదు, ఈ రాముణ్ణి చూడు అన్నారట. అని సాక్షాత్తు కోదండంతో శ్రీరామచంద్రుడిగా దర్శనమిచ్చారు అప్పారావు గారికి. వెంటనే పాదాల మీద పడ్డాడు, స్వామి యథార్థంగా రాముని చూడలేదు, కృష్ణుని చూడలేదు, నారాయణుని చూడలేదు, మిమ్మల్నే చూస్తున్నాను, సాక్షాత్ మీరు శ్రీరాముడుగా నాకు దర్శనమిచ్చారు, మీరే నారాయణుడు, నాకు ఇంకన్యదైవం లేదు అని వెంటనే పాదాల మీద పడి, స్వామి ఈవేళ మధ్యాహ్నం నేను ఉపన్యాసం చెప్తాను మందిరంలో అని చెప్పి వచ్చిన భక్తులందరికీ సాక్షాత్తు ఆనాటి రాముడే, ఆ కృష్ణుడే, ఆ నారాయణుడే, సత్యసాయిగా అవతరించాడు అని చెప్పి ఘంటాపదంగా చెప్పారట. ఆ రోజుల్లో స్వామి రేపటి నుంచి ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తాను అని చెప్పి మొదలుపెట్టారు. అలా మాకు పెద్ద పక్కనే మాకు పెద్దాపురం ఉండడం, మా రుద్రరాజ మాస్టర్ మా తాతయ్య గారు అప్పుడు ఆ అప్పారావు గారికి సన్నిహితులు అవ్వడం, అప్పారావు గారు, తుమ్మలపల్లి రామకృష్ణ గారు, మన నాగయ్య గారు, తాతయ్య గారు, వీళ్ళందరూ పుట్టపత్తి వెళ్ళడం రావడం, ఈ సందర్భంలో స్వామితోటి పరిచయం ఏర్పడింది. అలా పుట్టపత్తి వెళ్ళటం రావడంలో స్వామిని మేము మందిరం కట్టుకుందామని వీళ్ళందరూ అడగడం, చల్ల అప్పారావు గారు నాకు మెట్ట మీద ఎక్కడో 20 ఎకరాల తోట ఉంది, దాంట్లో స్వామి ఒక ఆశ్రమం కడతాను అని అప్పారావు గారు చెప్పడం, తుమ్మలపల్లి రామకృష్ణ గారు నాది ఒక 5 ఎకరాల మామిడి తోట ఉంది, అక్కడ ఆశ్రమం కడతాను ఆయన అంటాం, రుద్రరాజ మేస్టర్ స్వామి మేమందరం మా ఊరందరం కలిసి ఒక మందిరం నిర్మించుకుంటాం స్వామి అని చెప్పి రుద్రరాజ మేస్టర్ అంటాం. ఇలా జరుగుతూ ఉన్నాయి, చూద్దాం 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 అన్నారు స్వామి. ఆ తర్వాత వరల్డ్ కాన్ఫరెన్స్ కి బొంబాయి వెళ్లారు డెలిగేట్స్ కి వీళ్ళందరూ కూడా.
ఏ సంవత్సరం అది?
68లో అనుకుంటాను వరల్డ్ కాన్ఫరెన్స్ బొంబాయి వెళ్లారండి డెలిగేట్స్. అక్కడ కూడా స్వామి అన్నారట, అప్పుడు నా ఆదేశంతో ఎవరైనా సరే మందిరాలు కట్టుకోవచ్చు, స్వామిని వీళ్ళు అడగాలి, స్వామి ఆదేశం ఇవ్వాలి, ఎవరికైనా సరే అప్పుడే కట్టుకోవచ్చు అన్నారట. అలాగే స్వామి అనుకున్నారు, మళ్లీ లైన్లో కూర్చున్నారు ఇంటర్వ్యూకి కూర్చున్నారు. స్వామి అడిగారు వీళ్ళు, చూద్దాం 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 అన్నారు. ఆ తర్వాత సారి మాస్టర్ ఉద్యోగులు ఇచ్చాయన టీచర్ అవ్వడం వల్ల వెళ్లలేకపోయారు. అప్పారావు గారు, తుమ్మలపల్లి రామకృష్ణ గారు వెళ్లి యథావిధిగానే, స్వామి నాకు 20 ఎకరాల్లో ఆశ్రమం కడతానని ఆయన, ఒక 5 ఎకరాల్లో కడతాను ఈయన అడిగారు. మీ ఇద్దరు మాటకే గాని ఆ వడ్లమూరుని మందిరం కట్టుకోమన్నానని చెప్పండి అన్నారు స్వామి.
అంటే అప్పటికింకా స్వామి వడ్లమూరు రాలేదు? ఇప్పుడు
రాలేదండి అప్పటి వరకు. అప్పటికే కొంతమంది భక్తులు ఇక్కడి నుంచి వెళ్లడం నెమ్మదిగా జరుగుతూ ఉంది అని నేనే శంకుస్థాపన చేస్తాను అన్నారు. అలాగే 1969 జనవరి 22వ తేదీ మధ్యాహ్నం అభిజిల్ లగ్నంలో వడ్లమూరు గ్రామంలో స్వామి పాదం మోపారు. పాదం మోపి ఇక్కడ శంకుస్థాపనకి పందిళ్లు గిందిళ్లు వేసి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి శంకుస్థాపన చేసే సమయంలో అప్పుడు స్వామి అన్నారట, ఇది పూర్వం ఇక్కడ శివాలయం ఉండేది, ఇక్కడే మందిరం కట్టండి, చాలా మంచి ప్రదేశం అన్నారట. యథార్థంగా చెప్పాలంటే ఎవ్వరూ మా తాతల తాతలు కూడా చూసుండలేదు, మా నాన్నగారి తాతకి వాళ్ల తాత చెప్పాడట.
అంటే ముత్తాత.
ముత్తాత అంటే 100 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేది అని చెప్పారు. అదే విషయాన్ని స్వామి రూఢిపరుస్తా స్వామి చెప్పిన దానికి చెప్పారు వాళ్ళు. అవును, ఇక్కడ ఉండేది అని మా పెద్దలు చెప్పగా విన్నాము అని చెప్పారండి వాళ్ళు. అలా ఇక్కడ శివక్షేత్రం ఒక రకంగా చెప్పాలి అంటే ఇది స్వామి ఇక్కడ రావడం, శంకుస్థాపన చేయటం ఇదంతా జరిగిందండి. ఆ వేళ ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఇలా వెళ్లి తుమ్మలపల్లి రామకృష్ణ గారింటికి రామచంద్రపురం వెళ్లి అక్కడ వాళ్ళింట్లో కూడా శంకుస్థాపన చేసి అలా పెద్దాపురం వచ్చి అప్పటికి పెద్దాపురంలో అప్పారావు గారు పైల్స్ తో బాధపడుతున్నారు. అప్పటికి చాలా రోజుల నుంచి ఆహారం కూడా స్వీకరించడం లేదు అప్పారావు గారు, ఓన్లీ జ్యూసెస్ లిక్విడ్స్ ఏ తీసుకుంటున్నారు, సాలిడ్ ఫుడ్ తీసుకుంటలేదు. వెంటనే స్వామి వెళ్లి అప్పారావు గారి దగ్గర కూర్చుని అప్పారావు గారు వీటి మీద తట్టి అప్పారావు గారికి విభూతి సృష్టించి నోట్లో వేసి తల కడుపుకి వీపుకి అంతా రాసి ఒక శివలింగాన్ని చిన్న శివలింగాన్ని సృష్టించి స్వామి ఇచ్చి ప్రతినిత్యం దీనికి అభిషేకం చేసి తీర్థం తీసుకో, నీకే కాదు ఎవరికైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా తీర్థం ఇయ్యి అని చెప్పి దామనిద్రం భోజనం చేద్దామన్నారట. స్వామి అప్పారావు గారు పక్క పక్కన కూర్చుని అప్పారావు గారింట్లోనే భోజనం చేశారు. ఆ తర్వాత ఆ పైల్స్ కంప్లైంట్ ఏమైపోయిందో తెలియదు అప్పారావు గారికి. ఆ తర్వాత 25 సంవత్సరాల పాటు మళ్లీ జీవించారు అప్పారావు గారు. చాలా ఆనందంగా జీవించారు, చాలా బాగా 60వ జన్మోత్సవం బ్రహ్మాండంగా చేశారు. తర్వాత కూడా చాలా రోజులు జీవించారు అప్పారావు గారు. అలా మొట్టమొదటిసారి స్వామి పాదస్పర్శతో పునీతమైంది ఈ వడ్లమూరు గ్రామం. స్వామి ఇక్కడ శంకుస్థాపన చేయడం, అక్కడి నుంచి అంచెలంచెలుగా ఊరందరూ తలుకోకంత అప్పుడే అన్నారట స్వామి, ఇక్కడున్న సభ్యులందరూ కూడా ఉత్త స్వార్థపరులు అన్నారట స్వామి. అదేంటి స్వామి అలా అంటున్నారు అన్నారు వీళ్ళు. అంటే అప్పుడు వీళ్ళు అనుకున్నారట, మన సంస్థలో సభ్యులు పెద్ద రైతులందరూ 1000 రూపాయలు వేసుకుందాం, ఇంకొకళ్ళు చిన్న రైతులందరూ 500 వేసుకుందాం, సరిపోద్ది చిన్న మందిరం కట్టుకుందాము అనుకున్నారట. అని ఏంటి స్వామి ఎలా అంటున్నారు అంటే, అవునవును మీరే కట్టేసుకుందాము, ఆ పుణ్యఫలం మీరే పొందుదాము అనుకుంటున్నారు, కాదు ఇంటికో పుష్పం వేస్తే ఇస్త్రుడికో మాలవుతుంది, ఈ మహత్కార్యంలో అందరినీ భాగం పంచుకోమని చెప్పండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి అన్నారట. అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము ఎవరింటికి వెళ్లి చందాలు అడగడం కానీ తెలియపరచడం మాత్రం ఉందే, చందాలు అయి వసూలు చేయడం ఇటువంటి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ లేదు, అదే కొనసాగిస్తా ఉన్నాం 50 సంవత్సరాల నుంచి. అయితే స్వామి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం, ధర్మిళ ఈ మందిరం అంతా కన్స్ట్రక్షన్, దీనికి ప్లాన్ కూడా మన బివి రమణరావు గారు తండ్రి గారు భావరాజు సత్యనారాయణ గారు అప్పటికే ప్లాన్ గీసి స్వామితోటి దాని మీద సంతకం పెట్టించి ఆశీస్సులతో బాబా అని రాసి ఆ ప్లాన్ ఇక్కడ పంపించడం, ఈ ప్లాన్ తో కట్టమని, ఆ ప్లాన్ తోటే మందిర నిర్మాణం అంతా జరగడం ఇదంతా జరిగిందండి. జరిగిన తర్వాత అనంతపురం మహిళా కాలేజీ ప్రారంభోత్సవానికి వెళ్లారు మా పెద్దలందరూ. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత స్వామి వడ్లమూరు మందిరం ఫోటో అండి, ఇదిగో చూడండి అని ఇచ్చారడా, బాగుంది బాగుంది అన్నారట స్వామి. అని స్వామి దీనికి ఏం పేరు పెట్టమంటారు అన్నా, నేను ఎప్పుడూ అక్కడ విహరిస్తా ఉంటాను, దాని పేరు సత్యసాయి విహార్ అని పెట్టండి అన్నారు స్వామి. స్వామి మాకు అక్కడ అధిష్టానం ఏం పెట్టమంటారు, అప్పుడు ఎక్కడ మందిరాలు లేవండి, మాకు అక్కడ అధిష్టానం ఏం పెట్టమంటారు అని అడిగితే, పుట్టపత్రం మన మందిరంలో ఉంది కదా అలాగే పెట్టండి అన్నారు. మాకు ఆ ముసలోడు వద్దు స్వామి, మీరే కావాలి అన్నారట మణనాగే గారు అప్పారావు గారు. అయితే నేను పంపిస్తానులే అని చెప్పి స్వామి, అప్పుడు మా జిల్లా ప్రెసిడెంట్ గారు నిడమతి సత్యం గారి ద్వారా ఒక ఫోటో పంపించారు. ఆ ఫోటోయే గత 40 సంవత్సరాల కాలం పాటు ప్రతినిత్యం హారతలు తీసుకున్న ఫోటో, అదిగో పైన ఉందండి ఆ ఫోటోకే ప్రతినిత్యం హారతి జరిగింది. ధరిమిల ఈ మందిరం కన్స్ట్రక్షన్ జరగడం, స్వామి ఇలా ఆదేశించడం, ఆ ఫోటో ఇక్కడ పెట్టడం. తర్వాత మా పెద్దలందరూ స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి మీరే ప్రారంభోత్సవం చెయ్యాలి అని ప్రాధేయపడ్డం. చూద్దాంలే కస్తూర్ వస్తాళ్లే అంటాం స్వామి, లేదు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వస్తాళ్లే స్వామి, కుదరదు స్వామి మీరే రావాలి మీరే రావాలి మీరే రావాలి, ఎప్పటికీ ఇలాగే అంటూ ఉండేవారు. స్వామి చూద్దాం వాళ్ళని పంపిస్తాను వీళ్ళని పంపిస్తాను అంటూ ఉండేవారు. అలా దొరికిపోయింది కాలం. 74 జనవరిలో స్వామి మళ్లీ తూర్పుగోదావరి జిల్లా యాత్రలో భాగంగా విచ్చేసి, అప్పుడు మా జిల్లా ప్రెసిడెంట్ గారు దండమూడు రామారావు గారు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో మేడ మీద ఉండగా అప్పటికి మన ఎండోమెంట్స్ మినిస్టర్ గారు రుద్రాజ రామలింగరాజు గారు వీళ్ళందరూ కూడా వచ్చి కింద హాల్లో ఉంటే, దండమూడి రామారావు గారు మా మీద ఉన్న దయతోటో ప్రేమతోటో తెలియదు కానీ మా పెద్దలందరినీ, తుమ్మలపల్లి రామకృష్ణ గారిని, చల్లా అప్పారావు గారిని, రుద్రాజ మాస్టర్ని, వీళ్ళందరినీ కూడా మేడ మీద ఉన్నారు స్వామి. స్వామి స్నానం చేసి బట్టలు వేసుకుని బయటకు వచ్చినప్పుడు గుమ్మం దగ్గర నిలబడండి మీరు అని చెప్పారట. గుమ్మం దగ్గర నిలబడ్డారండి. నిలబడ్డ వెంటనే స్వామి తలుపు తీసుకున్నాడు. అదేమీ వచ్చారు అన్నారు స్వామి, వడ్లమూరు మందిరం ప్రారంభోత్సవం అండి, కస్తూరిని పంపిస్తానులే, కుదరదు స్వామి మీరే రావాలి. అప్పుడు మళ్లీ గురుకులంలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరుగుతుంది. సత్యసాయి సేవా సంస్థలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరుగుతుంది. దానికి విచ్చేశారు స్వామి రామారావు గారింట్లో. ఇదంతా జరుగుతుంది. మా ఇక్కడున్న సేవాదళ సభ్యులందరూ అప్పటికే సేవల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరూ రాజమండ్రిలో సేవాదళ సభ్యులుగా సేవలు చేస్తూ ఉన్నారు అప్పటికి. స్వామి అన్నారట, అవునా, అయితే రేపు సాయంకాలం అక్కడికి వస్తాను, రేపు సాయంకాలం పెట్టుకోండి అన్నారు. ఇదేంటి, రేపు సాయంకాలమే, ఎలాగా, ఇది ఎలా జరుగుతుంది, ఈ కార్యక్రమాలన్నీ ఎలా పూర్తి చేయగలం అన్ని. అలాగే స్వామి అన్నారు. స్వామి మాట్లాడడానికి లేదు, రేపు సాయంకాలం వస్తా అన్నారు. గబగబగబ మొత్తం వడ్లమూరులో సభ్యులకి అందరికీ గబగబ కౌలు పంపించేయడం, అందరికడికి వచ్చేయడం, పందిళ్ళు వేయించడం, ఈ ఏర్పాట్లన్నీ చేశారండి. చేసి తర్వాత ఆ మర్నాడు ఉదయం, మర్నాడు సాయంకాలానికి స్వామి ఇక్కడికి విచ్చేశారు. స్వామి ఇక్కడికి విచ్చేస్తే అదిగో ఇప్పుడు ఈ సింహాసనమే, అక్కడ స్వామి మూర్తున్న ప్రదేశంలో ఈ సింహాసనమే అక్కడ వేసి సాక్షాత్ స్వామిని అక్కడ కూర్చోబెట్టి చూసుకుని అందరూ ఆనందించి, అప్పుడు ఈ ప్రారంభోత్సవంలో ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్, హర్యానా స్టేట్ ప్రెసిడెంట్, అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా సోహన్ లాల్ గారు, ఇంకా అప్పుడు ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ సోహన్ లాల్ గారట, ఇలా చాలా మంది పెద్దలందరూ కూడా విచ్చేశారు ఇక్కడికి. స్వామి అక్కడ కూర్చున్నారు. స్వామి అక్కడ కూర్చున్న తర్వాత ఆ మేడ మెట్లు పక్కనున్న గదిలో మేడ మెట్లు ఉన్నాయని మేడ మీదకి వెళ్ళారు. మేడం వెళ్తున్నారు, ఏం మాట్లాడాలో కూడా మా పెద్దలకు తెలియదు, అప్పుడు మేస్టార్ అయినా ఆయనకి కూడా ఏం మాట్లాడదు. అప్పారావు గారిని అడిగారట, స్వామి వస్తారు కదా, నన్ను ఏం మాట్లాడమంటారు అన్నారట రుద్రాజ్ మేస్టారు. అప్పుడు అప్పారావు గారు అన్నారట, ఈ మధ్యకాలంలో అందరి దగ్గర వినిపిస్తుంది ఆ మాట, కానీ అప్పారావు గారు ఒక ముందు చూపు ఒక్కసారి ఆలోచించండి. అప్పారావు గారు అన్నారట ఆ రోజుల్లోనే, స్వామి మీ అవతార ఉద్యమ కార్యక్రమంలో మమ్మల్ని ఒక ఉపకరణంగా ఉపయోగించుకో స్వామి అను, చాలు ఇంకేం అక్కర్లేదు నువ్వు అన్నారట అప్పారావు గారు మేస్టార్ని. అదే మాట చెప్పేసి రుద్రాజ్ మేస్టారు స్వామిని మాట్లాడమన్నారు. స్వామి అప్పుడు బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారట. అప్పుడు వచ్చేటప్పుడు కూడా దారిలో ఒక తాగుమోతుడెవడో పక్కన కూర్చుని ఉంటే, విపరీతమైన తాగుడుతో ఉండి అక్కడ కూర్చుని ఉన్నాడు స్వామి దర్శనం చేసుకోవడానికి. వెంటనే వచ్చి ఆగి ఆ తాగుమోతుకి విభూది ఇచ్చారు. విభూది ఇచ్చి విభూది బొట్టు పెట్టారట. ఆ మర్నాడు నుంచి తాగుడు మానేశాడు. ఆయన జీవితాంతం స్వామి ఫోటో పెట్టుకుని ప్రతినిత్యం స్నానం చేసి స్వామి ఫోటో పోయి అర్చన చేస్తేనే గాని మళ్లీ కాఫీ కూడా తాగలేదు ఆయన. ఆయన దేహం వదిలేసి పర్యంతం అంటే అలాంటి మార్పులు తాగుమోతుల్లోనే కదా అందరిలోనే తీసుకొచ్చారు స్వామి. అలా తీసుకొచ్చి పైన ఉపన్యాసం ఇచ్చారు స్వామి. అందరికీ వినిపించేలా ఉపన్యాసం ఇచ్చారు. పైన మండపం ఉంటుందండి, మండపంలో నిలబడి అందరూ చాలా ఆనందించారు. అప్పుడు ఇక్కడ మా ఊర్లో గోలి వెంకట్రావు గారు అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ భోజనం కూడా చేశారు స్వామి. అలా ఇక్కడ స్వామి రావటం, రెండు సార్లు కూడా ఈ మందిరం ప్రారంభోత్సవం చేయడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం స్వామికి రుద్రాభిషేకం చేయడం, కొన్నాళ్ళు పాదుకలకు చేసాం, తర్వాత స్వామి ఇచ్చిన లింగానికి చేసిన ప్రతినిత్యం, ఇది ప్రధానంగా శివక్షేత్రం అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ.
మనకిప్పుడు ఇట్లాగా మందిరం చుట్టూరా తిరుగుతూ ఉంటే పక్కనే ఉన్న కాలభైరవుడు కనిపిస్తున్నాడు. దాని గురించి కొంచెం చెప్తారేమన్నాని.
ప్రసిద్ధమైన శివాలయాల్లో అన్నింటిలోనూ కూడా కాలభైరవుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు. సవలకోట భీమేశ్వరాలయంలో క్షేత్రపాలకుడు కాలభైరవుడు, కాశీ విశ్వేశ్వరాలయంలో కాలభైరవుడే క్షేత్రపాలకుడు కాశీకి. ఇలాగ ప్రసిద్ధమైన శివక్షేత్రాలన్నింటిలోనూ కూడా కాలభైరవుడే క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ఇది కూడా ప్రధానంగా శివక్షేత్రం గనక కాలభైరవుడు మూర్తి అక్కడుంది, శివాలయం ధ్వంసం అయిపోయినా గానీ కాలభైరవుడు మూర్తి ధ్వంసం కాలేదు, అక్కడ పక్కన పెట్టి ఉంచారు అది ఎప్పటి నుంచో. అలా ఈ కాలభైరవుడు అప్పటి నుంచి అక్కడే ఉన్నాడండి, క్షేత్రాన్ని పరిపాలన చేస్తా అది.
మరి స్వామి అడుగు పెట్టిన తర్వాత, ఈ మందిరం వెలిసిన తర్వాత ఈ ఊర్లో కలిగినటువంటి ఆర్థికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, అభివృద్ధి ఏ విధంగా ఉంది, వచ్చిన మార్పులేంటి?
మొట్టమొదట నేను ఆర్థికంగా జరిగిన అభివృద్ధి చెప్తాను, ఆ తర్వాత ఆధ్యాత్మిక పురోగతి చెప్పుకుందాం. అంతకుముందు 1969కి ముందు ఒక సంవత్సరం వరి పంట పండితే మళ్లీ సంవత్సరం జొన్న చేలు జల్లివరటండి. ఇక్కడ వరి పంట లేక జొన్న పండిదండి. దాంతో కాలం వెళ్లబుచ్చేవారు. మధ్య మధ్యలో ఒక సంవత్సరం జొన్న, ఒక్కో సంవత్సరం వరి, ఇలాగే కాలం వెళ్లబుచ్చే పరిస్థితుల్లో 1968లో కూడా జొన్నచేలు జల్లేరటండి ఇక్కడ. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ స్వామి అడుగు పెట్టిన తర్వాత మళ్లీ జొన్నచేలు అన్న ప్రసక్తి లేకుండా ఈ వేళ్ల వరకు కూడా పంటలు పండుతూనే ఉన్నాయి. గత 25 సంవత్సరాల నుంచి రెండో పంట కూడా వరి,
రెండో పంట
పుష్కలంగా రెండో పంట కూడా వరి పండుతా ఉంది. అప్పటికై ఆ సమయంలోకి ఇంచుమించి అందరూ ఊళ్ళో ఉన్న రైతాంగం అంతా కూడా చిన్న చిన్న కమతాలుగానే ఉన్నాయి. ఈవేళ ఆర్థికంగా కూడా భగవంతుడి దయవల్ల, స్వామి దయవల్ల ఈవేళ ఎవ్వరికి ఏ లోటు లేకుండా పుష్కలంగా రెండు పంటలు పండుతా వరి పంట, మూడో పంట కూడా చెరుకు పండుతుంది, మధ్యలో పల్సస్ వేస్తా ఉన్నారు. ఆ రకంగా ఒక్క ఎకరం కూడా పండలేదు అన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పుష్కలమైన పంటతోటి ఈవేళ వరకు కూడా ఈ గ్రామం నడుస్తూ ఉంది. ఆ పంట పండితేనే కదా ఆర్థికంగా కూడా రైతులకు డబ్బులు వచ్చేది. ఇది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం అయినందువల్ల అందరికీ కూడా ఆర్థికంగా పురోగతి కలిగింది. ఎంతో కొంత పొలాలు కొనుక్కున్నారు, ఆర్థికంగా అందరూ కూడా పురోగతి సాధించారు. ఎవరికి ఏ లోటు లేకుండానే ఉందండి ఇప్పటి వరకు. ఇక రెండోది ఆధ్యాత్మిక పురోగతి. అప్పటి వరకు అచ్చన అంటే కూడా తెలియదు, షోడశోపచారాలంటే తెలియదు. తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్లందరినీ కూడా ఈవేళ అచ్చన అంటే తెలియని వాళ్లు కూడా వేద పారాయణ చేసి, వేదంలో అత్యంత మహిమాన్వితమైన రుద్రం కూడా పారాయణ చేసి స్థాయికి, అందులోని ప్రధానంగా బ్రాహ్మణేతరులు స్త్రీలు కూడా ఈ రుద్రపారాయణ చేసి గత 14 సంవత్సరాలుగా స్వామి మందిరంలో ప్రతినిత్యం నిత్యార్చన చేస్తా, రుద్రపారాయణ చేస్తా, ఏకాదశి రుద్రాలు మొన్నే గత నవంబర్ నెలలో కూడా మహారుద్రం కూడా చేశాం ఇదే ప్రదేశంలో. ఇంత పురోగతి సాధించాము అంటే స్వామి ఇక్కడ అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల కాదండి, స్వామి అనుగ్రహం పుష్కలంగా ఉన్నందువల్ల ఈ ఆధ్యాత్మిక పురోగతి కూడా. ఒక రకంగా ఈ వేళ చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా ఎంతో మంది కంటే కూడా ఈవేళ ఈ గ్రామంలో ఉన్న మహిళలు చాలా ముందున్నారు ఆధ్యాత్మికంగా. వేదపారాయణ చేయడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదండి. దీని పేరు సత్యసాయి విహారని పెట్టారు. స్వామి ఇక్కడ విహరిస్తా ఉన్నట్టు ఎన్నో అనుభూతులు, అందరూ ఎంతో మంది పొందిన అనుభూతులు. అందులోని స్వామి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపం.
సర్వచరాచర రూపిణి కారణియే కారణ పురుష పూరణి అర్ధ శరీరిణి ఆది పరాత్పరయే శంగరి దుర్గ శశాంగ సుశేఖరి ఓంకరి సాంబ సదాశివయే భీంకరి హే శరదిందు మనోహరి సాయి నారాయణి విశ్వనుతే విమోహిని నాద బ్రహ్మ సనాతనియే కాళి కదంబ నివాసిని అంబ కళాధరి లోక శివంగరియే కర్మ విపాక విమోచని జీవన శర్మ వివర్ధిని సాయి శివే భీంకరి హే శరదిందు మనోహరి సాయి నారాయణి విశ్వనుతే తడవాసి విలాసిని చైత్ర సుగంధ సువాసినియే జని మృతి కారణి కన్మష నాశిని జన్మ దుఃఖ నివారణియే తింగళ్ కుళిరొళి తిరళుం శ్రీకరి పంగజనాభ శుభం కరియే హ్రీం కరి హే శరదిందు మనోహరి సాయి నారాయణి విశ్వనుతే పంగజలోచని కుందళలాసిని వెంకటరమణ కుడుంబినియే కుండల మండిద గండ సుశోభిని కండే మరతక మాల్యలసే పద్మసుహాసిని పద్మ
పత్ని పావని పద్మావతి పరమాత్మికయే హ్రీం కరి హే శరదిందు మనోహరి సాయి నారాయణి విశ్వనుతే హే మహిమాకరి సాయి మహేశ్వరి పాలయ కలియుగ వరద శుభే
ఎన్నోసార్లు అమ్మవారిగా గజ్జెలు కట్టుకుని లలితా సహస్రనామంలో సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ అని ఒక నామం ఉంటది. అమ్మవారు కాళ్ళకున్న గజ్జల్ని వర్ణిస్తానే అదే శబ్దం ఇక్కడున్న ఆడవాళ్లు మగవాళ్లు ఎంతో మంది విని తరించారు. ఇక్కడ సామాన్యమైన క్షేత్రం కాదండి.
ఇప్పటికీ
లేటెస్ట్ గా 4 రోజుల క్రితం కూడా, 4 రోజుల క్రితం ఇక్కడే వీళ్ళ ఒక 5-6 ఆడవాళ్ళు ఉన్నారు, 2 మగవాళ్ళు ఉన్నారు. ఆ పక్కన అమ్మవారు అలా తిరుగుతూ ఉంది, దగ్గర 1/2 గంట సేపు గజ్జలు కట్టుకుని.
గత 40 సంవత్సరాలైంది స్వామి ఈ ప్రదేశాన్ని ప్రారంభోత్సవం చేసి, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు స్వామివారి దేహం చాలించిన తర్వాత ఇంకా ఆ పట్టు విడవకుండా ఎట్లాగా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు?
మాకు స్వామి లేరు అన్న భావన లేదండి. అసలు ఇక్కడ స్వామి ఎప్పుడు ఉన్నారు. స్వామి లేరంటే భౌతిక దేహం వదిలేసినా కానీ కారణదేహంతో స్థూలదేహంతో ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నారు. మేము ఆ అనుభూతులు పొందుతూనే ఉన్నాం. యద్భావం తద్భవతి, మన భావాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. ఆ భావనతోటే మేమందరం కూడా ఉన్నాం. అందుకనే మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఇలా కొనసాగుతాం. అది కూడా భగవంతుడు ప్రేరణ, భగవంతుడు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నందువల్ల చేయగలుగుతున్నాం. మాదేమీ లేదు. అప్పారావు గారు అన్నారు ఇందాక చెప్పాను కదా, మేమందరం భగవంతుడు ఆదేశంతో ఒక పరికరాలను మాత్రమే చేయించేది ఆయనే, నడిపించేది ఆయనే. మేమందరం ఒక ఉపకరణాలు అంతే దాంట్లో. అయితే ఇక్కడ ఏమేం చేస్తున్నామంటే అండి, గత 40 సంవత్సరాల నుంచి అంతకుముందు చిన్న చిన్న సేవల వాళ్ళు ఓపుకున్నంత సేవలు చేసేవారు. సామలకోట భీమేశ్వరాలయంలో సేవలని, పెద్దాపురం మరడం గుళ్ళో సేవలని, చుట్టుపక్కల దేవాలయాలన్నీ శుభ్రం చేయడం అని, వాటికి వెళ్ళలేయడం అని ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉండేవారండి. ఇక్కడ జరిగే సేవలన్నీ కూడా మందిరం తుడుపు దగ్గర నుంచి, నిత్యాత్యం దగ్గర నుంచి, మందిరం తుడడం దగ్గర నుంచి, దేనికి కూడా కూలీ ఇచ్చి మనిషిని పెట్టడం అంటూ ఇప్పటి వరకు జరగలేదండి. ఈ 50 సంవత్సరాల నుంచి అంతా కూడా స్వచ్ఛందంగా సేవకులు ద్వారానే మందిరం నడుస్తూ ఉంది. ప్రతినిత్యం 6 సేవాదళ్ళు వచ్చి మందిరం అంతా శుభ్రం చేసి, దేవుడి దగ్గర ఉన్న సామాన్లన్నీ కూడా శుభ్రం చేసి కడిగేసి, మందిరం అంతా తుడిచి, చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా తుడిచి, మందిరం అంతా తడిగుడ్డ పెట్టి అన్ని రెడీ చేసి వెళ్తారండి ప్రతినిత్యం. ఈ 49 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు ఒక్కరోజు కూడా ఓంకారం సుప్రభాతం జరగని రోజు లేదు. ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన 49 సంవత్సరాల పైచిలికయింది. ఆ రోజు నుంచి ఈవేళ వరకు కూడా స్వామి ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేసిన రోజు దగ్గర నుంచి ప్రతినిత్యం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన మందిరం లేకపోయినా సరే చేశారండి. ఫస్ట్ మొదటి 4 సంవత్సరాల్లోనూ మందిరం లేకపోయినా సరే చేశారు. అలా జరుగుతూనే ఉన్నాయి ఏ కార్యక్రమాలు. ప్రతినిత్యం భజన జరుగుతూ ఉంది, ఏ కార్యక్రమం ఆపలేదు. ప్రతినిత్యం దేవుడికి అర్చన జరుగుతూ ఉంది, ఏది ఆపలేదు. దానికి కొంతమంది భక్తులు వచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్తారు. ప్రతినిత్యం అభిషేకం అర్చన కూడా 1.5 గంటలు ఉంటుందండి. ఆ 1.5 గంటల కార్యక్రమం స్త్రీలే గత 14 సంవత్సరాల నుంచి స్త్రీలే కొనసాగింతా ఉన్నారు. వాళ్లే డ్యూటీలు వేసుకుంటా ఉంటారు. ఇది కాకుండా ప్రతినిత్యం మాకు ఇక్కడ నిత్యనారాయణులు 10 మంది ఉన్నారు. అంతకుముందు మేము ప్రతి గురువారం 100-120 మందికి నారాయణ సేవ చేసేవాళ్ళం. దాంట్లో అర్హులైన వాళ్లు, అనర్హులు కూడా భోజనం తినేవారు. ఆ తర్వాత అనిపించింది, అనర్హులకు మనం ఎందుకు పెట్టడం? వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అది రోజు డబ్బులు తెచ్చుకుంటున్నారు కదా, వాళ్ళకి మనం పెట్టవలసిన పని లేదు కదా అనిపించి. అలా కాదు, ఊళ్ళో దరిద్రనారాయణులు ఎవరున్నారు, స్వామి అదే దరిద్రనారాయణ సేవే ప్రధానంగా చేయమన్నారు అని అదే అనుకుని ఎవరెవరున్నారు అని మేమందరం ఊళ్ళో 10 మందిని ఎంచుకుని దరిద్రనారాయణులు వాళ్ళకి ప్రతినిత్యం ఇక్కడ లోపలే అన్నం వండి, అన్నం కూర పెరుగు ఇవన్నీ చేసి రెడీ చేసి ఇద్దరు సేవాదళ్ళు వస్తారండి. ప్రతినిత్యం వండేసి వాళ్ళకి పెట్టేసి అవి శుభ్రంగా కడిగేసి వెళ్ళిపోతారండి. అది కూడా స్వచ్ఛందంగానే జరుగుతూ ఉంది. మేము ఎవరినీ కూడా ఈ కూలికి మనుషుల్ని అది పెట్టి కాదండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వచ్ఛందంగానే నడుస్తూ ఉన్నాయండి. ఇది కాకుండా మేము ఇక్కడ 1-10 మందికి అమృత కలశాలు కూడా గత 10-15 సంవత్సరాల నుంచి ప్రతి నెల కూడా నెలకొకసారి 10 కేజీలు బియ్యం, కందిపప్పు, టీ పొట్లం, పంచదార, చింతపండు ఇంతా కూడా ఒక అమృత కలశం కట్టి 10 మందికి వండుకుని తినగలిగి ఉండి దినుసులు లేని వాళ్ళకి అది ఇస్తున్నాం. వండుకుని తినలేని ముసలవాళ్ళు ఇటువంటి వాళ్ళకి కూడా ప్రతినిత్యం నారాయణ సేవలో భోజనం పెడతా ఉన్నాం పది మందికి. ఈ కార్యక్రమాలన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం స్వామి ఎన్నో పుట్టినరోజు అయితే అన్ని వస్త్రాలు వస్త్ర వితరణ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మాకు ఊళ్ళో మూడు స్కూల్స్ ఉన్నాయండి. రెండు ప్రైమరీ స్కూల్స్, ఒక హై స్కూల్ ఉంది. మూడు స్కూల్స్ లో గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మేమే వాళ్ళకి కావాల్సిన నోట్బుక్స్ అన్ని కూడా, టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది, నోట్బుక్స్ అన్ని కూడా మా ఇక్కడ సత్సాయి చారిటబుల్ సొసైటీ అని చెప్పి ఒక ట్రస్ట్ ను ప్రత్యేకంగా మేము స్థాపించుకున్నాం. ఆ స్థాపించుకున్న దాని మీద దాంట్లో కొంత అందరూ కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. దాని మీద నుంచి వడ్డీ వచ్చిన వడ్డీతో ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తా ఉన్నాం. మేము ప్రతి సంవత్సరం దీనికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ రిటర్న్ సబ్మిట్ చేస్తానే ఉన్నాం ప్రతి సంవత్సరం. ఇలా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే సత్యసాయి విద్యాజ్యోతి అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన పక్కన ఉన్న ప్రైమరీ స్కూల్లో వంటశాల పడిపోయిందండి. శుభ్రంగానే పడిపోయి అక్కడ వర్షం లోపల పెడుతుంది, అలాగే వండి పెడుతున్నారు. పిల్లలు అనారోగ్యం పాలైపోతారని చెప్పి వంటశాల అంతా కూడా శుభ్రం చేసి 30-40 వేలు పెట్టి అదంతా కూడా బాగు చేయించి మొత్తం తయారు చేయించి మళ్లీ స్కూల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేవండి. అలాగే స్కూల్లో ఫ్యాన్లు పోయినాయి అన్నారు, ఫ్యాన్లు వేయించాం. ఎస్సీపేటలో స్కూల్లో కూడా ఫ్యాన్లు పోయినాయి అంటే అక్కడ కూడా ఫ్యాన్లు వేయించాం. వాళ్ళందరికీ గ్లోబ్స్ చార్ట్లు కావాలన్నారు, అవన్నీ ఇచ్చాం. అలాగే హై స్కూల్లో వాళ్ళు మాకు వాటర్ కూలర్ కావాలన్నారు, ఒక వాటర్ కూలర్ కొనిచ్చాం. కంప్యూటర్ కావాలన్నారు, కంప్యూటర్ కొనిచ్చాం. ఒక మౌత్ స్పీకర్ కావాలన్నారు, అది కొనిచ్చాం. అలాగే వాళ్ళకి 6 ఫ్యాన్లు కావాలన్నారు, 6 ఫ్యాన్లు కొనిచ్చాం. ఇలాగే వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ అని అంటే, స్వామి ఎక్కువగా ప్రధానంగా విద్యార్థులకి విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమన్నారు, విద్యాజ్యోతి కార్యక్రమాలు చేయమన్నారు అనే ఉద్దేశంతో ఇంతకీ చిత్రం ఏంటంటే, అది కూడా విద్యాజ్యోతి అన్న కాన్సెప్ట్ గత 2 సంవత్సరాల క్రితం వచ్చింది మనకి ఇక్కడ. కానీ మాకు 8-9 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితమే స్వామి ఆదేశం చేశారు. ఎవరి ద్వారానో ఆదేశించి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తానే ఉన్నామండి. అలాగా ఈ లోపల స్కూల్ టాపర్స్ కి అందరికీ కూడా ఏదో ఎంకరేజ్మెంట్ గా కొంత ప్రైజ్ మనీయో వాళ్ళకి కావాల్సినవి. ఒక్కొక్కసారి అటెండెన్స్ బాగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక్కొక్కసారి క్యాలిక్యులేటర్లు ఇవ్వడం, ఒక్కొక్కసారి ఒక్కో రకమైన వస్తువు వాళ్ళకి అటెండెన్స్ కోసం బాగా, అంటే ముందు సంవత్సరం బాగా అటెండ్ అయిన మొట్టమొదటి 5 గురికి వీళ్ళు బాగా అటెండ్ అయ్యారు అని చెప్పి వాళ్ళకి ఇస్తే మళ్ళీ సంవత్సరం మనం కూడా చేయలేని ఆలోచనతో ఉంటారని చెప్పి అలాగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇలాగా ఒకవేళ ఇప్పుడు కూడా ప్రతి అంటే హై స్కూల్లో 10th క్లాస్ పిల్లలకు ప్రత్యేకంగా చివరి 3 నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలల్లో కూడా బాగా క్రిటికల్ పీరియడ్ అది. ఆ క్రిటికల్ పీరియడ్ లో మరికొక గంటన్నర ఎక్కువసేపు మీరు పిల్లల్ని చదివించి బాగా మాకు ఎక్కువ పర్సంటేజ్ కావాలి, మీకు ఏం చేయమంటారు అని అడిగాం మేము అక్కడ హై స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ని మాస్టర్ని. వాళ్ళు అన్నారు అలా కాదండి, ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు, మామూలుగా 3:30 వదిలేస్తున్నాం కనుక 5 గంటల వరకు చెప్తాం, వాళ్ళకి కొంచెం ఏదైనా టిఫిన్ అరేంజ్ చేయండి అన్నారు. గత 8-9 సంవత్సరాల నుంచి ఆ 3 నెలల పాటు ప్రతి నిత్యం 40 మంది పిల్లలకి మందిరం నుంచి టిఫిన్ వెళ్తుందండి, 40 మంది పిల్లలకి టీచర్స్ కి కూడా. ఇదంతా కూడా మరి ఈ అమౌంట్ కావాలి కదా మాకంతా కూడా సత్యసాయి చారిటబుల్ సొసైటీ అని పెట్టి దాని మీద వచ్చిన ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చిన వడ్డీతోటే ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుపుతా ఉన్నాం. స్వచ్ఛందంగా ఎవరైనా వచ్చి మేము మీకు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారో తీసుకోండి అంటే తీసుకుంటాం. అలా అని మేము ఎవరి దగ్గరికి వెళ్లి ఈ రోజు వరకు కూడా మీరు మేము ఈ కార్యక్రమాలు చేస్తాం డబ్బు ఇవ్వండి అని మేము ఇప్పటి వరకు అడగలేదు. స్వామి ఇక్కడ అడుగుపెట్టిన వేళ విశేషం ధనలక్ష్మికి కూడా లోటు లేదు. స్వామి ఎక్కడుంటే అక్కడ అష్టలక్ష్మిలు తాండవిస్తానే ఉంటాయి, ఎప్పుడూ లోటు లేకుండా నడుస్తానుందండి.
చాలా బాగుంది. ఇప్పుడు మన ఎదురుగుండా చూస్తున్నటువంటి ఈ లింగం ఉన్నారు కదా, ప్రతి నిత్యం దానికి అభిషేకం చేస్తున్నారంటున్నారు, మరి అది ఎట్లా ప్రారంభమైంది, ఈ లింగంకి ఎందుకు మీరు అభిషేకం చేస్తున్నారు, ఆ విషయం చెప్పండి.
2011 జనవరి నెలలో మేము ఇక్కడ ఒకసారి అనుకున్నామండి, మేమందరం కూర్చుని, అలా కాదు స్వామి ఇక్కడికి వచ్చి అడుగు పెట్టినందువల్లే కదా మనం ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఇన్ని రకాల పురోగతి సాధించాము, అంతా బాగుంది, వచ్చినంత గుర్తుగా మనం ఏ ఉత్సవం చేసుకుంటలేదు ఇక్కడ, ఏ ఉత్సవం చెయ్యాలి అని అనుకున్నాం. అప్పటి వరకు మేము ఎప్పుడూ కూడా రుద్రేకాదశి చేయలేదండి అనుకుని, అలా కాదు రుద్రేకాదశి చేద్దాం అంటే 11 మంది కూర్చుని ఒక్కొక్క రుద్రం పారాయణ చేస్తే 11 ఆవృతులు పారాయణ చేసి అభిషేకం చేస్తాం, 11 రకాల ద్రవ్యాలతో చేద్దాము అనుకున్నాం. అప్పటి వరకు ఒక వెండి లింగం ఉండేదండి. స్వామి ఒకప్పుడు నేను ఒక లింగం ఇస్తాను వడ్లమూరు మందిరంలో పట్టుకెళ్లి పెట్టండి అన్నారట. అప్పుడు మాకు ఇక్కడ ఉన్న పెద్దాపురన్న మన నాగయ్య గారు, వద్దు స్వామి మాకు లింగం పట్టుకెళ్లి పెడితే ఏస్తాడు కూడా అంటారు, మాకు కుదరదు, మాకు స్వామియే కావాలి, అంత భక్తి స్వామి మీద వాళ్ళకి అన్నారట. అవునవును, నేనొకటినా ఆత్మలింగం ఒకటినా అయినా మీరు వినరలే, మీరు ఆధ్యాత్మిక కమ్యూనిస్టులు అన్నారట స్వామి వాళ్ళని. ఆ తర్వాత స్వామి ఇవ్వలేదండి, వెండిలింగం పట్టుకెళ్లి స్వామి దగ్గరికి వెళ్లి స్వామి ఇవ్వండి అంటే దీనికే చెయ్యండి అని ఆదేశించారు. అప్పటి నుంచి ఆ వెండిలింగానికి నడుస్తూ ఉంది. 2011 జనవరి నెలలో దీనికి మనం రుద్రేకాదశి చేద్దామని చెప్పి మొదలుపెట్టి చేసుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత నేను, రుద్రాజ మాస్టారు, మా కంటిపూడి వెంకట సుబ్బారావు గారు ముందు అక్కడ నిలబడి సాయంకాలం 4 గంటలకి ఇది కొద్దిగా చొట్టలు పడింది వెండిలింగం. దీనికి మనం ఒక కాశీ వెళ్లి ఒక బాణలింగం తెచ్చి దీని మీద పట్టి పట్టుకెళ్లి స్వామి దగ్గరికి వెళ్లి స్వామి చేత దీనికి ఆశీర్వచనం చేయించి తెచ్చుకుని దానికి చేద్దాము అని అన్నాను. నేను వెంటనే నేను అన్నానో లేదో స్వామి ఆ లింగం మీద ఉన్న దండ టక్ మన కింద పడింది. స్వామి ఆదేశం అయింది, వెళ్ళిపెట్టరా అన్నారు తాతయ్య గారు. అలాగే అన్నానండి. అన్నాక ఇదంతా జనవరి 22 సాయంకాలం జరిగింది. 2011 జనవరి 22 సాయంకాలం. జనవరి ఎండింగ్ లో నేను శ్రీకాకుళంలో నాకు పొలాలు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళాను. శ్రీకాకుళంలో జిల్లా పాలకొండ పక్కనే పనసనందివాడ అనే గ్రామంలో. అక్కడ కూడా మందిరం ఉంది. ఆ మందిరంలోకి వెళ్లి కూర్చుండడం నాకు అలవాటు. రాత్రి కూర్చున్నాను, ఇంటికి వచ్చాను, మళ్లీ భోంచేశాను, పడుకున్నాను. నిద్రలో స్వామి కల్లోకి వచ్చారు. స్వామి అంటారు, నేను ఎవరికి పెడితే వాళ్ళ కల్లోకి రాను, వాళ్ళకి ఏదో ఆదేశం ఇవ్వాలి అనుకున్నప్పుడే కల్లోకి వస్తాను అన్నారు స్వామి చాలాసార్లు. అదే ఆదేశమేమో స్వామి కల్లోకి వచ్చి, ఏం కావాలి బంగారు అని అడిగారు నన్ను. ఒక 20 మంది ఒక రూమ్ లో కూర్చున్నాం. స్వామి మధ్యలోకి వచ్చారు, ఏం కావాలి అన్నారు నన్ను. ఇదంతా కల్లో జరుగుతుంది. స్వామి, ఆ వడ్లమూరు మందిరానికి ఒక లింగం ఇవ్వండి అన్నాను. ఆహా అన్నారని చేత్తో ఇలా చేయి తిప్పి 2 లింగాలు సృష్టించారు. ఒక పెద్దలింగం, ఒక చిన్నలింగం. ఆ పెద్దలింగం నా చేతిలో పెట్టారు, చిన్నలింగం పక్కన చేతితో పట్టుకున్నారు. ఈ లోపల ఎవరో ఒక పళ్ళెంతో అక్షతలు తెచ్చారు. అక్షతలు తీసి నా మీద కొన్నేసి లింగం మీద కొన్నేశారు. వెళ్ళు అన్నారు. జరిగిపోయింది, కల చెదిరిపోయింది. నేను ఫిబ్రవరి 1 వీక్ లో ఇంటికి వచ్చేసాను. మళ్ళీ శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడ వడ్లమూరు గ్రామం. తాతయ్య గారితో, తాతయ్య గారు ఇలా కల వచ్చిందండి, స్వామి ఇలా అన్నారు అన్నాను. అయితే స్వామి ఇస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, కాశీయాదీని కంగారు పడకన్నారు. ఫిబ్రవరి 1 వీక్ మార్చి 2011 మార్చి 28 తారీఖు స్వామి హాస్పిటల్లో జాయిన్ అవడం, ఏప్రిల్ 24 స్వామి దేహం వదిలేయడం, ఇదంతా జరిగిపోయింది. ఎవరు అనుకోని విషయం అది, అందరికీ ఆశ్చర్యం, ఒక రకంగా షాక్. అటువంటి పరిస్థితుల్లో ఎలా జరుగుతుంది స్వామి అన్నారు, కానీ స్వామి అన్నారు అంటే తప్పదు జరుగుతుంది, ఎలా జరుగుతుందో తెలియదు అనుకున్న సందర్భంలో జూన్ 14 బుధవారం మాస శివరాత్రి మధ్యాహ్నం అభిజిల్ లగ్నం. నాకు ఇక్కడే కిర్లంపూడి మండలంలో రామచంద్రపురం అని గ్రామం ఉంది. ఆ గ్రామంలో నాకు పొలం ఉందండి. ఆ పొలంలో ఒక అరటి చెట్టు, మొదట్లో నేను అరటి చెట్టు తల నరికేసాము, పక్కకు పడిపోయింది. అది తీసి కాల ఒక వడ్డేద్దామని తీస్తున్నాను. తీస్తున్న సందర్భంలో ఆ అరటి చెట్టు మొదట్లో ఉంది బాణలింగం. నేను బాణలింగం అని కూడా అనుకోలేదు. అది చేతితో తీసేది మ్యాగ్నెట్ ఏమో అని చెప్పి బైక్ పక్కన ఉంటే బైక్ పెడుతున్నాను నేను. కాదు కాదు, ఇది అట్రాక్ట్ అవడం లేదు, కాదు ఇది ఏంటో తేడాగా కనిపిస్తుంది అని చూస్తే అది నర్మద బాణం. నర్మద ఏంటి, ఎలా వచ్చింది అని జేబులో పడేసుకుని వచ్చాను. వచ్చి తర్వాత తాతయ్య గారితో చెప్పడం, తాతయ్య గారు రేపు రుద్రాభిషేకం కదా మందిరంలో, గురువారం అంటే విశేషంగా జరుగుతుంది, ప్రతినిత్యం రుద్రంతో జరుగుతుంది, ప్రతిరోజు గురువారమే విశేషంగా తర్పణలో అర్చన అభిషేకం ఇదంతా విశేషంగా జరుగుతుంది, రేపు గురువారం కదా మందిరంలో పెట్టి అభిషేకంలో పెట్టి అప్పుడు ఇంటికి పట్టుకెళ్ళన్నారు. అలా కాదు, నేను ఇంట్లో ఏం చేస్తాను, ఇంట్లో నిత్యార్చన చేయలేను, నేను కుదరదు నాకు, మందిరంలోకే స్వామి ఇచ్చారేమో అనేసి మందిరంలో మర్నాడు రుద్రాభిషేకంలో పెట్టామండి. లక్ష్మీవారం అయిపోయింది. శుక్రవారం రాత్రిలో, శనివారం రాత్రిలో తాతయ్య గారు కల్లో కనిపించారు. స్వామి కనిపించి అప్పటికి తాతయ్య గారు మందిరంలోకి రాలేకపోతున్నారు, నడిచొస్తా ఉన్నారు నెమ్మదిగా. స్వామి నడిచొస్తా భజన బినా సుఖ శాంతి నహి అని పాడుకుంటా వస్తున్నాడు. స్వామి పాడుకుంటా వస్తా, భజనకి వెళ్తున్నావా అని అడిగారు రుద్రాజ మేస్టార్ని. లేదు స్వామి, వెళ్ళలేకపోతున్నానండి, శరీరం సహకరించడం లేదు అన్నారట. భజన మందిరంలోనే కాదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నారట. అప్పుడు మొదలుగా తాతయ్య గారు ప్రతినిత్యం కూడా సాయంకాలం 7 గంటలకి 8 గంటలకి ఇంట్లో ఆడియో ప్లే చేయించుకుంటూ 4-5 భజన పాటలు వేయించుకుంటాం, హారతి వేయించుకునే చివరి వరకు కూడా గడిపారు ఆయన. గత 2 సంవత్సరాలు అయింది ఆయన దేహం వదిలేశారనుకోండి. అలా అప్పుడు అన్నారట స్వామి అని, లింగం 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 అన్నావు కదా, 27 సంవత్సరాల నుంచి ఎప్పుకు తినేసేవు నన్ను, వచ్చిందా లింగం అన్నారట. వచ్చింది స్వామి. ఎక్కడో కొబ్బరి తోటల మధ్యలో అరటి చెట్టు మొదట్లోకి వెళ్ళి ఎవరు పెడతారక్కడ లింగం, నేనే పెట్టాను, దానికే నిత్యార్చన చెయ్యండి అన్నారట స్వామి. వెంటనే తాతయ్య గారు మన్నాడు పొద్దుటే నాకు కౌరంపించి, బాబు ఇలా చేయమన్నారు స్వామి, దానికే నిత్యార్చన చేయమన్నారు. అలాగేనండి అన్నాం. ప్రతినిత్యం ఇప్పటికీ కూడా దానికే రుద్రాభిషేకం చేస్తాం, ప్రతినిత్యం రుద్రంతో అభిషేకం చేస్తాం, విశేషంగా రుద్రతర్పణాలతోటి ప్రతి గురువారం రుద్రాభిషేకం చేస్తాం. శివరాత్రికి స్వామి ఇక్కడ బిచ్చేసిన మొట్టమొదటిసారి ఈ గ్రామంలో అడుగుపెట్టిన జనవరి 22 రుద్రేకాదశి అభిషేకం చేస్తాం. మొన్నే నవంబర్ 2 తారీఖుని మహారుద్రం అభిషేకం చేసాం దానికి ఇక్కడ. ఇలాగా ప్రతినిత్యం జరుగుతూ ఉంది. ఇందులో ఒక విచిత్రం చెప్పుకోవాలి, ఒక్కరోజైనా సరే ఆ లింగానికి అభిషేకం చేయకపోతే వెంటనే స్వామి చెప్తారు. శ్రీ సత్యసాయి విలేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 స్టార్ట్ చేశారు ఒక 4-5 సంవత్సరాల క్రితం ఏజెన్సీలో. ఫేజ్ 1 అయిన తర్వాత ఫేజ్ 2 స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేయడానికి ఇక్కడి నుంచి వేదం చదవడానికి కొంతమందిని పిలిపించమన్నారట. వీళ్ళందరూ తెల్లవారుజామున వెళ్లి కంగారులో లింగం బీరువాలో ఉండిపోయిందండి. ఉండిపోతే మళ్ళీ అందరూ వెళ్లిపోవాలి కదా అన్న కంగారులో ఆ లింగం తెచ్చి ఇవ్వడానికి టైం లేక యథావిధిగా అంతకుముందు ఎలా చేసేవారో అలాగే స్వామి పాదుకులు పెట్టి పాదుకులకి అభిషేకం చేసేశారు. అభిషేకం చేసేసి వీళ్ళందరూ వెళ్లిపోయారు. అక్కడికి ఏజెన్సీ వెళ్ళడం, విలేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోవడం అంతా జరిగింది. మర్నాడు రాత్రి తాతయ్య గారు కళ్ళకు వచ్చారు. మళ్ళీ తాతయ్య గారు అప్పటికి మందిరంలోకి రాలేకపోతున్నారు ఆయన. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, ఒక రకంగా నేను పొద్దుటే రాను నాకు తెలియదు. వెంటనే నాకు తాతయ్య గారు కౌరంపించి రాత్రి స్వామి కళ్ళకు వచ్చారయ్యా, ఏమండి ఏమన్నారు అన్నానంటే, బ్రాహ్మలు సరిగ్గా చేస్తూ లేదంటున్నావు కదా, మీ బ్రాహ్మలు బాగా చేస్తున్నారా అని అడిగారు స్వామి. బాగా చేస్తున్నారు స్వామి, సరైన పర్యవేక్షణ ఉండాలి, అయినా లింగానికే అభిషేకం చేయమన్నాను కదా ఎందుకు చేయలేదు అని అడిగారట. తాతయ్య గారు నాకు కౌరంపిస్తే నేను వెళ్ళి అడిగితే తెలియదండి నాకు, ఇంకా అడుగుతాను నేను వాళ్ళందరినీ పిలిపించి అడిగితే అవునండి మొన్న ఇలాగ మేము కంగారులో ఏజెన్సీ వెళ్లి కంగారులో అక్కడ వేదం చెప్పాలి అనే కంగారులో అభిషేకం మానేసి పాదుకలకే అభిషేకం చేసేసి వెళ్ళిపోయామండి అన్నారు. చూడండి, ఒక్కరోజు అభిషేకం చేస్తే భౌతికంగా స్వామి లేరు అని మనకి సందేహంగా కనిపించకపోయినా స్వామి అంతటా ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు. మనకి వెంటనే ఆదేశం వచ్చేసింది చూడండి, స్వామి లేని ప్రదేశం లేదు, అంతటా ఉన్నారు స్వామి, చూస్తానే ఉన్నారు మనల్ని అందరినీ కూడా.
చాలా బాగుంది ప్రసాద్ గారు ఈనాడు ఈ పుణ్యక్షేత్రం గురించి, సత్యసాయి విహార్ మందిరం గురించి ఇన్ని విశేషాలు మా అందరితో పంచుకున్నందుకు మా శ్రోతలు చాలా ఆనందిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మందిరంలో అడుగుపెట్టి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని మేము మనసారా కోరుకుంటూ సాయిరాం.
దయచేసి రేడియో సాయి ప్రేక్షకులందరికీ కూడా నాదొక్క మనవి, తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట రైల్వే స్టేషన్ కి జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలోనే వడ్లమూరు గ్రామం, రోడ్డు పక్కనే సత్యసాయి విహార్ ఉంది. ఎవరైనా సరే ఏ సమయంలోనైనా సరే వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సత్యసాయి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ దివ్యక్షేత్రంలో స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించి వెళ్లవలసిందే అందరికీ ప్రార్థన. సాయిరాం.
లయ కారణలింగం శ్రద్ధి మహేశ కృపామృతలింగం భక్తత్రాణ పరాయణలింగం సద్గురు సాయి మహేశ్వరలింగం సద్గురు సాయి మహేశ్వరలింగం. విరాట్ శివలింగం విశ్వవిమోహన విస్మయలింగం భవభయవారణ భైషజలింగం సద్గురు సాయి మహేశ్వరలింగం. విపాక విమోచకలింగం ధర్మస్థాపన సాధకలింగం కామక్రోధ నివారణలింగం సద్గురు సాయి మహేశ్వరలింగం సద్గురు సాయి మహేశ్వరలింగం. Yeah.
ഫലദായകലിംഗം ബാലവിലോചന ഭാസുരലിംഗം കാലാതീത മഹാദ്ഭുതലിംഗം സദ്ഗുരു സായി മഹേശ്വരലിംഗം. ഓംകാരേശ്വര ശാശ്വതലിംഗം സാംബശിവാഭയവൈഭവലിംഗം മൃഡജഠരാന്ത സ്വയംഭൂലിംഗം സദ്ഗുരു സായി മഹേശ്വരലിംഗം സദ്ഗുരു സായി മഹേശ്വരലിംഗം. ധരശോഭിതലിംഗം കാമദപുണ്യപുരാന്തകലിംഗം പ്രേമസുധാകര ജീവനലിംഗം സദ്ഗുരു സായി മഹേശ്വരലിംഗം. പുരീശ്വരമാസ്മരലിംഗം കാർത്തസ്വരവിശ്വംഭരലിംഗം കലിസന്ദരണ മഹാപ്രഭുലിംഗം സദ്ഗുരു സായി മഹേശ്വരലിംഗം സദ്ഗുരു സായി മഹേശ്വരലിംഗം. സനാതനലിംഗം സർവകൃപാമഹിമാകരലിംഗം നൃവൃതിവർഷ മഹാശിവലിംഗം സദ്ഗുരു സായി മഹേശ്വരലിംഗം സദ്ഗുരു സായി മഹേശ്വരലിംഗം സദ്ഗുരു സായി മഹേശ്വരലിംഗം.
విన్నారు కదా ఇంతవరకు వడ్లమూరు గ్రామం యొక్క ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ సాయి ప్రసాద్ గారితో సంభాషణ. స్వామి ఏ విధంగా వడ్లమూరు గ్రామంలో అడుగుపెట్టిన తర్వాత ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్ని విధాలుగా ఏ విధంగా ఆ గ్రామం పురోగతి చెందిందో మీరు శ్రీ సాయి ప్రసాద్ గారి మాటల్లో విన్నారు. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వర్ కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కొల్వన్ సభామండపం నుండి వేదం భజన యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి. సాయిరామ్.